శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ చెన్నం. ఐఎమ్ ద ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్. భూసార పరిరక్షణ కోసం ఉద్దేశించిన పిఎం ప్రణామ్లో భాగంగా 91.2 ఏన్యూ రేడియో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ ఎరువులు మంత్రిత్వ శాఖ మరియు రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్. ఈరోజు మనం టాపిక్ వ్యవసాయం గురించి తెలుసుకుందామండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసలు వ్యవసాయం అంటే ఏంటంటే, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను పంటలను పెంచి పోషించి తద్వారా వచ్చిన ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం అంటారు. మన ఇండియాలో వ్యవసాయం అనేది సింధు నాగరికతలో పుట్టింది. ఆది మానవులు మొదట్లో జంతువులు, మాంసం, కాయలు, పండ్లు, దుంపలు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంతకాలం తర్వాత క్రమేణా వివిధ వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని నేర్చుకొని ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. వ్యవసాయం అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మరియు ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. మరియు అలానే మన దేశ జీడిపిలో దాదాపు 15% అబో వ్యవసాయ ఆధార ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన దేశంలో అధిక శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నమాట. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయం భూమి ఉన్న దేశం మన భారతదేశం. దిగుబడిలో మాత్రం కొంచెం అమెరికాతో పోలిస్తే 4 రెట్లు వెనుకబడి ఉన్నామా. మన దేశంలో మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నమాట. వాటిల్లో మొదటిది వర్షాలు. సో దానివల్ల ఏమంటే, వ్యవసాయం అనేది వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణాన్ని బట్టి రైతుల ఆదాయంలో మార్పు ఉంటుంది. రెండవది దళారీ వ్యవస్థ. దళారీ వ్యవస్థ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దీనికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అలానే ప్రాజెక్ట్స్ మరియు కాలువలు నిర్మించి రైతుల్ని ఆదుకోవాలన్నమాట. సో అలానే ఇంకా పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వాటిని డిస్కౌంట్స్ లేదా సబ్సిడీ ద్వారా ప్రొవైడ్ చేయాలి. అలానే నకిలీ, ఈ మధ్య నకిలీలు ఎక్కువగా ఉన్నవి. సో సమాజంలో ఎక్కువగా రైతులు నకిలీలో విత్తనాలు కొని చాలా నష్టపోతున్నారన్నమాట. వ్యవసాయ పెట్టుబడులపై వడ్డీ లేని రుణాలను మరియు పంటలపై బీమా అందించాలి. రైతుల ఉత్పత్తుల్ని వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ ఫెసిలిటీ అనేది తక్కువ రేటుతో గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేస్తే రైతులు చాలా సంతోషంగా ఉంటారన్నమాట. మన భారతదేశ వ్యవసాయంలో అనేక పంటలతో కూడినటువంటి సముదాయం. మన భారతదేశంలో ముఖ్యంగా వరి మరియు గోధుమలు, ఈ రెండు పంటలు చాలా ప్రధానమైనవి. అలానే ఈ రెండింటితో పాటు పప్పుధాన్యాలు, రకరకాల కూరగాయలు, ఫ్రూట్స్, చెరకు, పత్తి, కాఫీ, టీ, సిరుధాన్యాలు, జనపనార మొదలగు పంటలు మన దేశంలో పండిస్తున్నారన్నమాట. అసలు పంట అంటే ఏంటంటే, ఒక సంవత్సరం కాలంలో పండే ఫలంని పంట అంటారన్నమాట. అలానే నేలల ప్రకారం చూసుకుంటే మన భారతదేశంలో 6 రకాల గల నేలలు ఉన్నాయండి. మొట్టమొదటి వచ్చేసి ఒండ్రు నేల. ఈ ఒండ్రు నేలలో వరి, గోధుమ, చెరకు, పత్తి, కూరగాయలు అలాంటివి పండుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి తర్వాతది నల్ల నేలలు. ఈ నల్ల నేలల్లో ఎక్కువగా ప్రత్తి, గోధుమ, పొగాకు, సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్స్, అలానే చిరుధాన్యాలు ఇలాంటివి పండుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఎర్ర నేలలు అండి. ఈ ఎర్ర నేలల్లో ఎక్కువగా వేరుశనగలు కానీ, దుంపలు కానీ, నూనె గింజలు కానీ అలాంటివి పండుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి లాటరైట్ నేలలు అన్నమాట. ఈ లాటరైట్ నేలల్లో ఎక్కువగా మనకి టీ కానీ, టీ ప్రొడక్ట్స్ కానీ, కాఫీ విత్తనాలు కానీ, రబ్బరు, కొబ్బరి మొదలుగున్నవి ఈ లాటరైట్ నేలల్లో పండుతాయి. ఎడారి నేలలు అన్నమాట. ఈ ఎడారి నేలల్లో మన వంటలకు వాడేటువంటి మిరియాలు కానివ్వండి, ఉల్లి కానివ్వండి, క్యారెట్, క్యాబేజీ, ఖర్జూరం ఇలాంటివి ఎడారి నేలల్లో పండుతూ ఉంటాయి. పర్వత నేలలు. ఈ పర్వత నేలల్లో టీ ప్రొడక్ట్స్ కానివ్వండి, లేదంటే మనం మెడిసిన్కి యూజ్ చేయటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి ఈ పర్వత నేలల్లో పండుతూ ఉంటాయండి. మన భారతదేశంలో వ్యవసాయ విధానం ఎలా ఉందంటే, విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక చదువుకున్నటువంటి విద్యార్థికి కానీ, ఒక ఎంప్లాయీకి కానీ ఒక పెన్ను అనేది ఎప్పుడు తన దగ్గర ఎలా ఉంటుందో, ఒక రైతు దగ్గర కూడా నాగలు అనేది ఎప్పుడు కూడా తనతో పాటు ఉంటుందండి. పొలానికి వెళ్ళేటప్పుడు రైతులు ఎప్పుడు కూడా నాగలు తీసుకొని పొలం వెళ్తూ ఉంటారు. మనకు విలేజెస్లో గమనించినట్లయితే అసలు ఈ నాగల వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ నాగలతో నేలని మృదువుగా చేస్తారన్నమాట. దానితో పాటు ఎక్కువగా నీరు నిలుపుకొనటం, మట్టి, దీన్ని ఈ నాగలు ఉపయోగించడం వల్ల ఎక్కువగా వాటర్ని అక్కడ మనం స్టోరేజ్ చేసేటువంటి ఫెసిలిటీ కలుగుతుందన్నమాట. అలానే మట్టిని వదులుగా మార్చడం ద్వారా గాలి మట్టిలోకి ప్రవేశించి మొక్క వేరులకి శ్వాస మొక్క వేర్లు శ్వాసకు బాగా తీసుకొని తద్వారా మనకి ఏంటంటే ట్రీస్ కానీ మొక్కలు కానీ చెట్లు కానీ బాగా దాని గ్రోయింగ్లో ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అట్లనే దున్నుతున్నటువంటి ఈ నాగలితో దున్నుతున్నటువంటి నేలల్లో ఏకరీతి ఉష్ణోగ్రత ఉంటుందండి. అలానే ఈ నాగలు ఉపయోగించి దున్నే సమయంలో నేలలో కనుక ఎటువంటి అయినా సరే హానికరమైనటువంటి కీటకాలు ఏమైనా ఉంటే కనుక చంపబడతాయండి. నెక్స్ట్ తర్వాత మన రైతులకి బాగా ఉపయోగపడే దానిలో వాటర్ అండి, నీరు. నీరే మన వ్యవసాయానికి ప్రధానమైనటువంటిది. సో ఈ నీరు అనేది రకరకాల సోర్సుల ద్వారా రకరకాల మార్గాల ద్వారా పొలంలోకి వస్తూ ఉంటాయి. వాటిలో మొట్టమొదటి వచ్చేసి స్ప్రింకిల్ ఇరిగేషన్ అంటారండి. ఈ స్ప్రింకిల్ ఇరిగేషన్ వచ్చేసి ఎక్కువగా గార్డెన్స్లో యూజ్ చేస్తారనమాట. ఈ స్ప్రింకిల్ ఇరిగేషన్లో ఏంటంటే ఆ ట్యాప్ అనేది రొటేటింగ్ చుట్టూత 360 డిగ్రీస్ కవర్ చేసి అక్కడ ఉన్నటువంటి గార్డెన్ మొత్తాన్ని కూడా వాటర్తో తడపబడుతుంది అనమాట. నెక్స్ట్ది వచ్చేసి బిందు సేద్యం అంటారనమాట, డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఏంటంటే నీరు తక్కువ లభ్యత ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక చిన్న పైపు ద్వారా అరేంజ్ చేసి ఆ పైపుకి బెజ్జాలు పెట్టి ఆ బెజ్జాల ద్వారా మొక్కకి నీరు పంపిస్తూ ఉంటారనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్లో నీరు చాలా తక్కువ లభ్యత ఉంటుంది. ఇప్పుడు మనం మామిడి తోటలు కానివ్వండి, జామ తోటలకు కానివ్వండి, అలాంటి వాటికి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. తర్వాత బేసిక్ ఇరిగేషన్, మన భారతదేశంలో ఎక్కువగా వాడేటువంటి ఇరిగేషన్లో ఇది ఒకటి బేసిక్ ఇరిగేషన్, చాలామంది రైతులు వాడేది. ఈ పద్ధతిలో ఏంటంటే పొలం మొత్తం ఎక్కువ వాటర్తో ఫుల్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా ఫుల్ అవటం అంటే దగ్గరలో ఉన్నటువంటి కాలువల ద్వారా కానివ్వండి, బోరుల ద్వారా కానివ్వండి, అలాంటి చిన్న చిన్న ట్యాంకుల ద్వారా కానివ్వండి, అలాంటి సోర్సుల ద్వారా ఇది పొలంలోకి చేరుతుంది. తర్వాత ఇప్పుడు మనం రకరకాల వ్యవసాయ ఆధారాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మింగ్లో రకాలన్నమాట, జీవనాధార వ్యవసాయం అండి. ఈ జీవనాధార వ్యవసాయంలో ఏంటంటే ఒక కుటుంబం తన సొంత వినియోగానికి పండించుకున్నటువంటి పంటల్ని జీవనాధార వ్యవసాయం అంటారనమాట. అంటే ఈ జీవనాధార వ్యవసాయంలో ఓన్లీ కుటుంబం కోసమే, ఎవరి యొక్క కుటుంబాన్ని వాళ్ళకి ఆహార నీడ్స్ కోసం పండించుకోవడం. ఇందులో ఎటువంటి వ్యాపార సంబంధించినటువంటి యాక్టివిటీ అనేది జరగదండి. యాక్చువల్గా ఇలాంటి వ్యవసాయం అనేది ఎక్కువగా ఇళ్లలో జరుగుతుంది, ప్లస్ లేదంటే ఈ మధ్య సిటీస్లో కూడా టెర్రస్ల మీద పండిస్తున్నారనమాట. తర్వాత షిఫ్టింగ్ అగ్రికల్చర్. ఈ షిఫ్టింగ్ అగ్రికల్చర్లో ఒక రైతు అనే అతను ఒక భూమిని తీసుకొని ఆ భూమిని దున్ని పంటలు పండిస్తారనమాట. ఆ పంటలు పండించిన తర్వాత దాన్ని సాగు చేసి తర్వాత ఆ భూమిని వదిలేసి మళ్ళీ వేరే భూమికి వెళ్ళిపోతారనమాట. ఇలాంటి వ్యవసాయాన్ని షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారనమాట. నెక్స్ట్ది వచ్చేసి ప్లాంటేషన్ అగ్రికల్చర్ అండి. ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే తోట వ్యవసాయం అన్నమాట. ఈ తోట వ్యవసాయం అనేది ఒక వ్యాపార రకం గల వ్యవసాయం, అంటే వ్యాపారకు సంబంధించినటువంటి వ్యవసాయంలో ఇది ఒకటి ఉందండి. ఇలాంటి పంటను ఏడాది పొడవునా ఒకే రకమైన పండిస్తారండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెరుకు ఉంది, అరటి పండ్లు, ఇలాంటివి ఏంటంటే 365 రోజులు పొలంలో పండుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ చెరుకు కానివ్వండి, చెరుకు నుంచి షుగరు అలాంటివి వస్తూ ఉంటాయి, ప్లస్ అరటికాయలు రోజువారీ ఒక కామన్ మ్యాన్ యొక్క లో బడ్జెట్తో దొరికేటువంటి ఫ్రూట్ అండి ఇది. సో ఇది ఈ రెండు కూడా ఎక్కువగా 365 రోజులు దొరుకుతూ ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే తోట వ్యవసాయం కింద వస్తుంది. నెక్స్ట్ది వచ్చేసి పారిశ్రామిక వ్యవసాయం, అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్. దీనిలో పంట మొక్కలు జంతువులు రెండు పెంచుతారన్నమాట, రెండు ఒకే చోట ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్లో కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అలాంటి చోట్ల వస్తాయండి. తర్వాత డ్రై అగ్రికల్చర్, దీనిని డ్రై ఫార్మింగ్ అని కూడా అంటారండి. దీనికి ఏంటంటే పరిమితి తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో నీటి పారుదల లేకుండా పంటలను సాగు చేసే విధానాన్ని డ్రై ఫార్మింగ్ అన్నట్టు. కొన్ని కొన్ని ప్రాంతాలలో వాటర్ అనేది లభ్యత ఉండదు. అలాంటి లభ్యత లేని ప్రాంతాలలో జస్ట్ మన సాధారణ ఉష్ణోగ్రతల్లో దొరికేటువంటి తేమతో ఆ పొలాలన్నీ పండుతూ ఉంటాయండి. తర్వాత మిక్స్డ్ అండ్ మల్టిపుల్ అగ్రికల్చర్, అంటే మిశ్రమ వ్యవసాయం. దీనిలో పంటల పెరుగుదల, పశువుల పెంపకం రెండూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇండియాలో కానివ్వండి, మలేషియాలో కానివ్వండి, సౌత్ ఆఫ్రికాలో ఉండి మొదలుగా దేశాల్లో ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటారనమాట. ఇలాంటి దేశీయ వినియోగానికి మాత్రమే ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి పంటలకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలనుకుంటే గోధుమ కానివ్వండి, వరి కానివ్వండి, ధాన్య పంటలు కానివ్వండి, మొదలగు పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, ధాన్యపు పంటలు, సారవంతం కోసం ఎరువులను యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టెర్రస్ ఫార్మింగ్ అండి. పర్వతం లేదా కొండ మెట్టుల దగ్గర ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫార్మింగ్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఈ దీనిలో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఫ్లవర్స్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్, మెడికల్కి ఉపయోగించేటువంటి ప్లాంట్స్ కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక రైతుకి ఎక్కువగా నష్టం కలిగించడానికి దోహదం చేసే వాటిల్లో ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన మేజర్గా కలుపు మొక్కలు అండి. కలుపు మొక్కలలో వీటికి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే పొలాల్లో ఉండే వాటర్ కానివ్వండి, పోషకాలు కానివ్వండి, కాంతి ద్వారా కానివ్వండి, వాటికి అవే పోటీ పడి ఏంటి అవాంఛనీయ మొక్కలను కలుపు మొక్కలు అంటారు అన్నమాట. సో మనకి సెల్ఫ్గా పెరిగేటువంటి మొక్కలనే కలుపు మొక్కలు అంటారు. ఈ కలుపు మొక్కలు పంట దిగుబడిని తగ్గిస్తాయి, రైతులకు నష్టం కలిగిస్తూ ఉంటాయి. రైతులకి కూలీలను పెట్టుకొని ఎక్కువగా ఒకసారి పంట వేసిన తర్వాత రైతు ఎక్కువగా కూలీలను పెట్టుకొని కలుపు మొక్కలను తీయించడానికి చాలా చాలా అంటే చాలా బడ్జెట్ దానికి కేటాయించాల్సి వస్తుంది ఒక రైతు అనేది. కొన్ని కొన్నిసార్లు పంటలకు వివిధ వ్యాధులు కూడా ఈ ఇలాంటి కలుపు మొక్కల ద్వారా మెయిన్ మొక్కలకి అసలు మనం ఏదైతే పంట వేస్తామో ఆ పంటకి ఇలాంటి కలుపు మొక్కల ద్వారా కొన్ని కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కలుపు మొక్కలు పంట మొక్కల కన్నా ముందుగా పుష్పించి విత్తనాలు తమ పుప్పొడి ద్వారా పరిసరాలను కలుషితం చేస్తాయి అన్నమాట. సో మనం ఏదైనా పంట వేసినప్పుడు అసలు మనం వేసిన పంట కన్నా కానీ ఈ కలుపు మొక్కల నుంచి వచ్చేటువంటి పుష్పాలు కానివ్వండి, విత్తనాలు కానీ వాటి పుప్పొడి ద్వారా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట మెయిన్ పంట. వీటిని పూత సమయం కన్నా ముందే పొలాల నుంచి తొలగిస్తే ఒక రైతు అనే అతనికి చాలా అంటే చాలా కొంచెం బడ్జెట్ పరంగా సేవ్ అవుతుందండి. మన భారతదేశంలో పంట కాలాన్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. ఒకటి ఖరీఫ్, రెండోది రబీ. ఈ ఖరీఫ్ అనే పంట మన జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు అంటే ఇది వర్షాకాలం అన్నమాట. ఇలాంటి పంటల్ని ఈ సీజన్లో పండే పంటని ఖరీఫ్ అంటారండి. రెండో పంట వచ్చేసి రబీ. ఈ నవంబర్ ఏదైతే ఉందో నవంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు పండే పంటని అంటే ఈ సీజన్ వచ్చేసి శీతాకాలం అంటారనమాట. ఈ శీతాకాలంలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పండే పంటని రబీ అంటారండి. మనం ఇప్పుడు మన భారతదేశంలో పండే ప్రధాన పంటల సాగు మరియు వాటి యొక్క ముఖ్య సూచనలు ఎలాంటి అనేది ఒకసారి చూద్దాం. మొక్కజొన్న, ఇది ఏంటంటే దీర్ఘకాల హైబ్రిడ్ రకం, DHM 103, 105, 113900, M గోల్డ్, బయో 9688, ప్రో 311, ఎస్కే 6240, 30B07. ఇలాంటి ప్రత్యేక రకాలని మన అగ్రికల్చరల్ సైంటిస్టులు సిఫార్సు చేస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి ఈ తీపి మొక్కజొన్నకి మరో నేమ్స్ వచ్చేసి వాటిలో రకాలు మాధురి ప్రియ, విన్, ఆరెంజ్, అలానే పాప్కార్న్ రకం వచ్చేసి అంబర్ పాప్కార్న్, అలానే బేబీ పాప్కార్న్. ఈ బేబీ పాప్కార్న్లో వచ్చేసి HIM 129 అండ్ VL 49, ఈ రెండు ఉన్నాయండి. ఈ క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న అని చెప్పేసి ఇంకోటి ఉంది అంబర్ శక్తి HQ PM 1. ఇవేంటంటే చౌడు నెలల్లో కానీ మురుగునీరు నిలవగా ఉండే నెలల్లో ఎక్కువగా అస్సలు సాగు చేయకూడదండి. ఇలాంటి నెలల్లో ఈ మొక్కజొన్న వేసేటువంటి విత్తు కాలం వచ్చేసిందంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో జూలై ఆఖరి వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవచ్చండి. ఈ విత్తేటువంటి పద్ధతులు ఏంటంటే తూర్పు పడమర దిశల్లో ఉన్న బోదులకు దక్షిణం వైపు నుండి 1/3 వంతు ఎత్తులో విత్తినచో మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఎదుగుదల బాగుంటుంది. బోదుల పద్ధతి నీటిపారుదలకు మరియు అధిక వర్షం నీరు బయటికి పోవటకు సహకరిస్తుంది. అంటే వీటిలో నుంచి కలుపు నివారణ అన్నమాట. అంటే మొక్కజొన్న పంట వేసినప్పుడు మనం కలుపు నివారణ ఏ విధంగా చేయాలి, దీనికి అట్రాజిన్ 50% పొడి మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నెలల్లో 1.2 కిలోలు, 200 లీటర్లో కలిపి విత్తిన 2-3 రోజుల్లో నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసి వెడల్పకు కలుపును 1 నెల వరకు మొలవకుండా నివారించాలండి. తర్వాత ఈ మొక్కజొన్నకు ఎటువంటి ఎరువులు వాడాలంటే 1 ఎకరాకు వచ్చేసి 72 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్, నిచ్చు ఎరువులు వాడాలి. 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసేయాలండి. 30 నుంచి 35 రోజుల మధ్యలో 1/3 వంతు నత్రజని, సగం పొటాష్ ఎరువులను వేయాలి. 3 పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను భూమిలో వేసి కలిగి దున్నాలి. పంటపై జింక్ సల్ఫేట్ను భూమిలో వేసి కలిగి దున్నాలి. పంటపై జింక్ లోప లక్షణాలు గమనిస్తే ఏంటండి, మొక్కజొన్నలో పంటపై జింక్ లోపం లక్షణాలు కనుక రైతు గమనించినట్లయితే అలాంటి సమయంలో 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను లీటర్ నీటిలో కలిపి రెండు సార్లుగా పిచికారీ చేయాలి. ఆహార పంటగా సాగు చేసే మొక్కజొన్నలో అంతర పంటగా పశుగ్రాసమైన మొక్కజొన్నను 1 మీటర్ ఎత్తు వరకు సాగు చేయగలను. ఈ నీటి యాజమాన్యం, ఈ మొక్కజొన్న పంట అధిక నీటిని మరియు నీటి ఎద్దడిని తట్టుకోలేదు. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలబడితే విత్తనం మొలకెత్తదు. 30 రోజుల్లోపు పైరుకు అధిక నీరు హానికరం. అధిక వర్షాలలో పంటల్లో నీరు నిలబడకుండా బయటకు తీసేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియాను భూమిలో వేయాలి. తెగులు సోకకుండా మాంకోజెబ్ను పిచికారీ చేయాలి. తర్వాత అండి జొన్నను చూడాలండి. జొన్నలో రకాలు వచ్చేసి PSV 1, CSV 13, 15, నంద్యాల తెల్లజొన్న 2, 3, 4 అలాంటి ఉన్నాయండి. ఇది ఈ జొన్న అనేదండి నల్ల నేలలు, తేలికపాటి ఎర్ర నేలల్లో ఎక్కువగా పండుతూ ఉంటుందండి. ఈ విత్తే పద్ధతి ఎట్లా ఉండాలంటే 45 సెంటీమీటర్లు అలానే 12-15 సెంటీమీటర్స్ లెంత్ చూసుకొని ఇచ్చేయాలండి. ఇది విత్తే సమయం వచ్చేసి ఖరీఫ్లో అండి. ఖరీఫ్ అంటే జూన్ అనమాట. అలానే మళ్ళీ రబీలో, అంటే రబీ అంటే అక్టోబర్ నుంచి నవంబర్ కాలంలో దీన్ని మనం సాగుకి సరైన సమయం అండి మొదలు పెట్టుకోవడానికి. అలానే ఈ జొన్నకు వచ్చేసి ఎరువులు 1 ఎకరాకు వచ్చేసి 50 కిలోల యూరియాని 2 దఫాలుగా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 80 కిలోల మ్యారిట్ ఆఫ్ పొటాష్ను ఎరువులుగా వేయాలండి. తర్వాత మనకి మెయిన్గా వచ్చేసి ఇంకొకటి సజ్జ. ఈ సజ్జ అది దిగుబడిని ఇచ్చేటువంటి కాంపోజిట్ రకాలు వీటిలో ఏమున్నాయంటే ICTP 8203 అనే రకం, ICMV 2221 అనే రకం, Raj 171 అనే రకం, మరియు హైబ్రిడ్ రకాలు అయినటువంటి HHV 67 కానివ్వండి, ICMH 356 కానివ్వండి, RHV 121 కానివ్వండి, అలానే SBH 1 అనేది, ఇవన్నీ మేజర్ కాంపోజిట్ రకాలు అండి. ఇవేంటంటే తేలికపాటి ఎర్ర నేలలు కానివ్వండి, నీరు నిల్వ నల్ల రేగడి నేలలు, ఇలాంటివి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఈ ఈ జొన్నకు ఈ సజ్జకండి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి బాగా కలిగి ఉండితే మనకి రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా రైతుకు అనుకూలంగా వస్తుందండి. అలానే ఎకరాకు 1 కేజీ 600 గ్రాముల విత్తనంలో, అంటే ఏంటంటే కిలో విత్తనానికి 3 గ్రాములు తైరాము లేదా కాప్టాన్ చొప్పున కలిపి శుద్ధి చేసుకోవాలండి. మరో పంట వచ్చేసి మనకి కొర్రలు. ఈ కొర్రల్లో అండి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి కొర్ర రకాలు ఏవేవి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో 4-5 రకాలు గట్టి ఉన్నాయండి. శ్రీలక్ష్మి అనివ్వండి, నరసింహరాయ్ అనివ్వండి, ప్రసాద్ అనివ్వండి, SIA 3085 అనివ్వండి, కృష్ణదేవరాయ అనివ్వండి అండి. వీటిల్లో ఈ దిగుబడి బాగా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఇదొక ఈ 5 కొర్ర రకాలండి. అయితే వీటిల్లో ఇవి మనకి ఎక్కడ ఏ నెలలో ఎక్కువ పండుతాయి అంటే తేలికపాటి లేదా మరియు బరువైన ఎర్ర మరియు నల్ల నేలలు వీటికి అనుకూలం అండి. దీనికి కూడా అంతే, ఎకరాకు వచ్చేసి 2-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసుకుంటే కనుక రైతుకి కొర్రలు బాగా ఇంటికి డబ్బులు తీసుకొచ్చి పెడతాయండి. అలాగే దీన్ని వచ్చేసి జూన్ నుంచి జూలై మాసంలో ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని సాల మధ్య 20-22 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లుగా గొర్రుతో విత్తుకోవాలి. అలా విత్తితే కనుక రైతుకి కావాల్సినటువంటి ప్రాఫిట్ దాని నుంచి వస్తుందండి, లాభాలు, అధిక లాభాలు వస్తాయి అన్నమాట. అలానే మన దేశంలో ఇంకొక బాగా పండేటువంటి పంటల్లో శనగ పంట ఒకటి అండి. మన దేశంలో శనగ దగ్గర 8.71 మిలియన్ హెక్టార్లు సాగు చేయబడుతుంది దేశం మొత్తం మీద చూసుకుంటే. మన వార్షిక ఉత్పత్తి వచ్చేసి దగ్గర 8 మిలియన్ టన్నులు ఉందండి. మన దేశంలో 2030 నాటికి అంటే 10.22 మిలియన్ టన్నులు శనగలు అవసరమవుతాయని మన భారత ఆహార సంస్థ ఒక సర్వేలో రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రపంచ శనగ సాగు విస్తీర్ణంలో మరియు ఉత్పత్తిలో భారతదేశం అగ్రగామిగా ఉన్నప్పటికీ ప్రతి ఏటా భారతదేశం దాదాపు 400 కోట్ల రూపాయల శనగను దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో శనగ సాగు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. ఆంధ్ర రాష్ట్రం మొదటి ప్రాధాన్యత కల్పించుకుని ఉందండి ఇది శనగ పంటలో. గత 10 సంవత్సరాల్లో శనగ సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరగడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక శనగ ఉత్పాదనం, అంటే దగ్గర 1370 కిలోలు పర్ హెక్టార్ వచ్చేసి నమోదు చేసిందండి. శనగ పంట అధిక దిగుబడి శక్తి హెక్టార్కు 5000 కిలోలుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. వీటిలో అండి మనకి వేరుశనగలో కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. వీటిలో ఏంటంటే శనగలో దేశీవాళి మరియు కాబూలీ రకాలు లభ్యమవుతున్నాయి మన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. భూమిలో నిల్వ ఉన్న తేమ మరియు వర్షపాతాన్ని బట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న శనగ రకాలు దాదాపు 90 నుంచి 120 రోజులు పంట కాలాన్ని కలిగి ఉంటాయండి. అంటే రైతు వేసిన 90 నుంచి 120, అంటే 3 నుంచి 4 నెలల మధ్యలో రైతు రైతుకి 12 చేరుతుందండి. ఈ దేశీవాళి రకాల్లో JJ11 కానివ్వండి, నంద్యాల సెనక్ కానివ్వండి, మరి JG130 కానివ్వండి, అలానే కాబూలీలో రకాలు అయితే కనుక KAK2 కానివ్వండి, లామ్ సెనక్ కానివ్వండి, విహార్ కానివ్వండి, ఇలాంటి రకాలు బాగా అనువైన రకాలు అండి. అంటే రైతుకి బాగా మేలు కలిగిస్తాయి. మేలు అంటే ఇక్కడ రైతుకి మేలు అంటే ప్రాఫిట్. ఈ శనగ వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ కాలంలో అయితే కనుక బాగా రైతుకు అనుకూలంగా ఉన్నటువంటి కాలాలు అండి అవి. ఇది ఎలా వేయాలంటే విత్తనం శుద్ధి వచ్చేసి ఎండు తెగులు మరియు వేరుకులు తెగులు నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకో డెర్మా విరిడి అనే మిత్ర శిలీంద్రము మరియు 2.5 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2 గ్రాముల కార్బాండిజం వాడి విత్తన శుద్ధి చేయాలి. ఇంకో పంట అండి కంది. వేరుశనగ తర్వాత మన దేశంలో ఎక్కువగా వాడేటువంటి ఈ కంది అనేది, వీటిలో కూడా మన అగ్రికల్చరల్ సైంటిస్టులు కొన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. వాటిలోనే 1 రకాలు వచ్చేసి LRG-41 కానివ్వండి, PRG-100 కానివ్వండి, PRG-158, WRG-36 కానివ్వండి, ICPL-87119 కానివ్వండి, మరొకటి ICPL-86063 కానివ్వండి. ఇలా వీటిలోని రకరకాలను బట్టి ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 3 నుంచి 6 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి పడతాయండి ఏంటి. అలానే వీటిని రైబోజియం లేదా ట్రైకోడెర్మా విరిడి 8 గ్రాముల కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలండి. రబీలో కందిని శనగపచ్చ పురుగు బారి నుండి తప్పించాలంటే ICPL-85063 లేదా ICPL-85063 లేదా ICPL-8403 రకాలని వాడితే కనుక రైతులు అలాంటి పురుగుల బాధ నుంచి తప్పించుకోవచ్చండి. అలానే ఈ కందితో పాటు పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, నువ్వులు కానివ్వండి, జొన్న కానివ్వండి, మొక్కజొన్న పండ్లు ఇలాంటి వాటిలోని ఎలాంటిదైనా సరే కలిపి మిక్సింగ్ చేసేసుకోవచ్చండి పొలాల్లో. వర్షాలు ఆలస్యమైనా కానీ కందిని అధిక విత్తనం వాడి ఏక పంటగా సాగు చేసుకోవటం రైతుకు శ్రేయస్కరం అండి. శనగపుచ్చు పురుగును సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నివారించుకోవాలండి. ఈ కందికి వచ్చేసి తెగుళ్ళ బారి నుంచి చూసుకోవాలనుకుంటే కనుక ఎండు తెగులను తట్టుకునే ICPL-87119 కానివ్వండి, మ్యాక్రోఫామినా ఎండు తెగులను తట్టుకునే MRG-66 కానివ్వండి, ఇలాంటి రకాలను వాడి కంది పంటను సాగు చేసుకోవాలండి. అలానే మినుములు మనం రోజువారీ జీవనంలో వాడేటువంటి వాటిలో ఈ మినుము ఒకటి ఉండి, ఈ మినుములో కూడా చాలా రకాలు ఉన్నాయండి. LBG-20 కానివ్వండి, LBG-60-23 కానివ్వండి, PU-31 కానివ్వండి, T-9 కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే ఖరీఫ్కి అనుకూలమైనటువంటి రకాలండి. ఈ వరి మాగాణంలో అనుకూలమైనటువంటి రకాలు కూడా కొన్ని ఉన్నాయి. LGB-402 కానివ్వండి, 648 కానివ్వండి, LGB-750 కానివ్వండి. ఇవి రైతులకి యూజ్ అయ్యేటువంటి రకాలండి. ఇవి ఎక్కడ పండుతాయి అంటే ఎక్కువగా తేలిక నెలల్లో కానివ్వండి, అనిశ్చిత వర్ష ప్రాంతాల్లో కానివ్వండి, వర్షాధారం బాగా మినుముకి అలాంటి ప్రదేశాల్లో చేయకూడదు. ఇది తేలిక నెలలు కానివ్వండి, వర్ష ప్రాంతం లేని వాటిలో కానివ్వండి మినుముని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. ఇవి వర్షభావ పరిస్థితులను తట్టుకోలేవండి. తర్వాత అలసందలు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ను అందించే వాటిలో అలసంద చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఇదేంటంటే ఇది తక్కువ పంట కాలం కలిగి పలు రకాలుగా ఉపయోగపడే వర్షాధారపు పప్పు జాతి పంట ఈ అలసందండి. వీటిలో మనకి రైతులకు అనుకూలమైనటువంటి ఏ రకాలు ఉన్నాయంటే GC3 కానివ్వండి, CO4 కానివ్వండి, ఇట్లాంటివి ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 కిలోల విత్తనం వాడి ఏంటి 30-45 సెంటీమీటర్ల వరుసల మధ్యలో దీన్ని విత్తుకోవాలండి. ఈ అలసందను కంది, జొన్న, ఆముదంలో అంతర పండగ సాగు చేసుకోవచ్చు అన్నమాట. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వాడుకుంటూ ఉండాలండి. ఇది తక్కువగా 80-90 రోజుల కాలం వ్యవధిలో రైతుకి చేతికి వస్తుందండి పంట అనేది. ఖరీఫ్ పంట కాలంలో 1-2 కోతలు కోసుకుంటే కొంచెం రైతులకు ప్రాఫిట్గా ఉంటుంది. ఈ అలసందులు అనేవి దగ్గర ఎటువంటి వేరే ఏ పంట కూడా ఇవ్వనటువంటి క్వాంటిటీని ఈ అలసందులు ఇస్తాయండి. దగ్గర ఎకరానికి వచ్చేసి 400-500 కిలోల విత్తనం దిగుబడి వస్తుందన్నమాట. ఇంకో పంట వచ్చేయండి ఉలవచారు. ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరంగా దీన్ని భావిస్తూ ఉంటారన్నమాట. ఇది వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు చివరిగా మనకి కొన్ని కొన్ని ప్లేయర్ కొన్ని కొన్ని సీజన్లు ఈ ఉలవలకి వేసుకోవడానికి అంత పెద్ద శ్రేయస్కరం కాదండి కొన్ని కాలాల్లో. అలాంటప్పుడు ఆగస్టు లేదా అక్టోబర్లో ఉలవలు విత్తుకోవాలి. చీడపేడల సమస్య తక్కువ ఉంటుందండి. పసుగ్రాసంలో కాకుండా తక్కువ పెట్టుబడితో భూసారం పెంచుకోవడానికి చాలా అనువైన వర్షాధారపు పప్పు జాతి పంట ఇది. ఉలవల్లో కూడా రకరకాలు ఉన్నాయండి. PDM1 కానివ్వండి, ATP HG11 కానివ్వండి, PALM1 కానివ్వండి. ఇలాంటి రకాలని మనం రైతు కనుక ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ని ఈ రైతులు ఇంటికి తీసుకెళ్ళగలరండి. అలానే ఇంకోటి గోరు చిక్కుడు అండి. గోరు చిక్కుడు గింజల నుంచి తయారు చేసినటువంటి జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమల్లో ఎక్కువగా వాడతారండి. బాగా కొమ్మలు పెరిగి గోరు చిక్కుడు రకాలను పచ్చి మేతను కానివ్వండి, గింజల పశువును దానా కానీ వాడతారనమాట. ఈ పంటలను పచ్చి రొట్టె ఎరువుగా మరియు ఔషధ తయారీలోనూ వాడతారు. దీనికి ఎలాంటి వాతావరణం ఏంటంటే అండి, గోరు చిక్కుడుకు తీవ్ర కరువు పరిస్థితులను మరియు అధిక వేడిని తట్టుకోగలుగుతుంది అనమాట. అలానే ఉష్ణమండల పంట ఇది. ఇది తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది అనమాట. అలానే దీనికి మురుగునీరు పోయే సౌకర్య సారవంతమైనటువంటి ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు దీనికి అనుకూలం అండి. దీనిలోని రకాలు వచ్చేసి ఈ గోరు చిక్కుడులో GG1 కానివ్వండి, HG365 కానివ్వండి, RGC 1025 కానివ్వండి. ఇలాంటి రకాలను ఎంపిక చేసుకుంటే కనుక రైతులకు చాలా లాభాలు తెచ్చిపెడతాయండి. ఇది దీన్ని విత్తన శుద్ధి ఎలా అంటే, విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంగో జెప్తో విత్తన శుద్ధి చేస్తే రైతుకి ఎక్కువగా ప్రాఫిట్లు వస్తాయండి. ఈ దీనికి ఈ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి గోరు చిక్కుళ్ళకి ఎరువులు కొన్ని బాగా అవసరం ఉంది. సారం లేని భూములకి భూసార పరిరక్షణ అనుసరించి చివరి దుక్కులో ఎకరానికి 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇస్తే కనుక వచ్చేటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. మీ డాక్టర్ సురేష్.